తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన చేనుకబుల కార్యక్రమానికి స్వాగతం. మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ విద్యార్థుల చేనుకబుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన చేనుకబుల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో రబీ వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగు గురించి తెలుసుకుందాం. ఈరోజు ఆరుతడి పంటల యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు వ్యవసాయ శాస్త్రవేత్త గారు డాక్టర్ మహేష్ లంకటి. నమస్కారం మహేష్ గారు.
నమస్కారం అండి.
సార్, ముందుగా ఆరుతడి పంటల గురించి మాట్లాడుకునే ముందు రబీ వరికి మరియు ఆరుతడి పంటల సాగుకి గల వ్యత్యాసం ఏంటో కాస్త వివరిస్తారా?
సరే పల్లవి గారు, మనం రబీ వరికి మరియు ఆరుతడి పంటల సాగులో గల వ్యత్యాసాన్ని గమనించినట్లయితే, ఒక ఎకరా వరి సాగుకు మనకు 1200 నుంచి 1800 మిల్లీమీటర్ల సాగునీరు అవసరం అవుతుంది. ఈ నీటిలో 2 నుంచి 5 ఎకరాల దాకా ఆరుతడి పంటను సాగు చేసుకోవచ్చు. ఎకరా వరి సాగుకు అవసరమయ్యే నీటిని తోడడానికి సుమారు మనకు 400 నుంచి 500 యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. అదే ఆరుతడి పంటలైతే మనకు 150 నుంచి 200 యూనిట్ల కరెంటు అవసరమవుతుంది. ఈ రకంగా ఆరుతడి పంటలను ఎన్నుకున్నట్లయితే కరెంటు ఆదా చేసుకోవచ్చు మనం, అలాగే ఆరుతడి పంటల వలన సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. దీనివల్ల మనకు నికర ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది.
సార్, మరి మన తెలంగాణలో ముఖ్యమైన ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్న, వేరుశనగ గురించి, వాటి యాజమాన్య పద్ధతుల గురించి మా రైతులకు కాస్త వివరిస్తారా?
సరే పల్లవి గారు, ముందుగా మనం మొక్కజొన్న మరియు దాని యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. అందుకుగాను మనకు ఆరుతడి పంటకు అనువైన మొక్కజొన్న రకాలైనటువంటి DHM 113, DHM 115 ఇవి అనువైన రకాలు.
సార్, మరి మన మొక్కజొన్నను అన్ని రకాల భూముల్లో వేసుకోవచ్చంటారా?
లేదు పల్లవి గారు, సారవంతమైన మరియు నీరు ఇంకుపోయే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు కలిగిన ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవి. మనం చూసినట్టయితే చౌడు భూములు, నీరు నిలువ ఉండు భూములు మొక్కజొన్న సాగుకు పనికిరావండి.
మరి మొక్కజొన్న పంటలను విత్తే ముందు నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు?
విత్తుటకు ముందు మనం 3 నుంచి 4 సార్లు నాయలతో దుక్కు దున్నుకోవాలి. ఎకరాకు దాదాపుగా 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కులో కలియ దున్నాలి. తర్వాత బోదె నాగిలతో బోదెలు, కాల్వలు చేసుకోవాలి.
సార్, మరి ఈ నేల తయారుగా ఉన్న పక్షంలో మనం మొక్కజొన్నను ఏ సమయంలో అయినా విత్తుకోవచ్చంటారా?
పల్లవి గారు, సాధారణ పరిస్థితుల్లో వర్షాధార పంటను 2 నుంచి 2 జూలై వరకు విత్తుకోవాలి. అదే రబీలో అయితే 15 నుండి 15 నవంబర్ విత్తితే మనకు ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉందండి.
సార్, మరి ఈ విత్తనాలను ఏ పద్ధతుల్లో వేయాలంటారు?
మనం విత్తనాలు వేసే పద్ధతులు అయితే, మొదట మనం బోదె నాగలతో వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు బోదెలతో చేసుకోవాలి. తర్వాత సాలలో మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తనాన్ని బోదకు పైనుండి 1/3 వంతు ఎత్తులో విత్తినచో నీటిపారుదల సులభంగా ఉండడమే కాక వర్షపాతం ఎక్కువ అయినప్పుడు నీరు బయటకు పోవడానికి కూడా వీలుంటుంది.
సార్, మరి మొక్కజొన్నలో కలుపు యాజమాన్య పద్ధతుల గురించి మా రైతులకు కాస్త వివరిస్తారా?
మనం వేరుశనగ పంటలో కలుపు నివారణ గమనించినట్టయితే, పంట విత్తిన తర్వాత 2 రోజులలోపు అట్రజిన్ అనే కలుపు మందును తేలిక నేల్లో ఎకరాకు 200 గ్రాములు, అదే బరువు నేల్లో అయితే ఎకరాకు 1200 గ్రాములు 20 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేయడం వలన విడల్పాటి మరియు కొన్ని గడ్డిజాతి కలుపు మొక్కలను దాదాపు 1 నెల వరకు మొలవకుండా అదుపు చేయవచ్చు. ఇతర పంటలలో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం పెండి మిథలిన్ అనే మందును ఎకరాకు 1 లీటర్ 20 లీటర్ నీటిలో కలిపి నాటిన 2 రోజులలో పిచికారీ చేయాలి. విత్తిన 4 రోజులకు విడల్పాటి కలుపు మొక్కలను గమనిస్తే 2,4-D అనే సోడియం సాల్ట్ ఎకరాకి 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
సార్, మరి కేవలం రసాయనిక ఎరువులతో మాత్రమే కలుపు నివారించవచ్చంటారా, లేక ఇంకా వేరే కలుపు నివారణ పద్ధతులు ఏమైనా ఉన్నాయా?
అదేం లేదండి, విత్తిన 30 నుంచి 35 రోజుల వరకు పశువులతో దంతి లేదా గొర్రు లేదా ట్రాక్టర్తో అంతర్కృషి చేస్తే కలుపు మొక్కలు నివారించవచ్చు. తర్వాత నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోదనాగలి నడిపినచో కలుపు మొక్కల నివారణతో పాటు వేసిన ఎరువు పంట పెరుగుదలను సక్రమంగా వినియోగపడుతుంది.
సార్, మరి మనం ఈ మొక్కజొన్నలో అంతర మరియు వరుస క్రమ పంటలు ఏమైనా వేసుకోవచ్చంటారా?
ఆ వేసుకోవచ్చండి. పొలంలో ఒకే పంటను వేయడానికి బదులు రెండు పంటలు వేయడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు కనీసం ఒక పంట నష్టపోయినా మనకు ఇంకొక పంట నుండి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందండి. రెండు మొక్కజొన్న సార్ల మధ్య ఒక చాలు కంది పంటను లేదా ఆరు సార్ల వేరుశనగను లేదా ఆరు సార్ల అపరాలను వేసుకున్నచో రైతులకు లాభదాయకంగా ఉంటుందండి.
మరి మొక్కజొన్నలో నీటి యాజమాన్యం గురించి మా రైతులకు కాస్త చెబుతారా?
ఆ తప్పకుండా అండి. మొక్కజొన్నలో నీటి యాజమాన్యం, మొక్కజొన్నకు సాధారణంగా పంటకాలంలో 6 నుంచి 8 నీటి తడులు అవసరం. అవి పంటకాలంలో విత్తేటప్పుడు, విత్తిన 15 రోజులకు, తర్వాత విత్తిన 30 నుంచి 35 రోజులకు, పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు, మరియు గింజ పాలు పూసుకునే దశలో నీటి తడులు ఇవ్వాలి.
ఇప్పుడు ఉన్న కాలంలో మనం చూసినట్లయితే కాండం తొలచు పురుగు ఎక్కువగా పంటలను నాశనం చేస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏమైనా ఉందంటారా?
ఆ ఎందుకు లేదు పల్లవి గారు, తప్పకుండా ఉందండి. ఈ కాండం తొలచు పురుగులు నివారణ తెలుసుకునే ముందు ఈ కాండం తొలచు పురుగులు ఎన్ని రకాలో, అవి ఎలా పంటను నాశనం చేస్తాయో మనం తెలుసుకుందాం. ఈ కాండం తొలచు పురుగులు అనేవి 2 రకాలు. అవి మచ్చలు లేక చారల కాండం తొలచు పురుగు, ఎక్కువగా ఖరీఫ్ పైరుకు ఆశిస్తుంది. రెండోది గులాబీ రంగు కాండం తొలచు పురుగు, ఇది ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుందండి. ఇవి మొలకెత్తిన 10 నుంచి 20 రోజుల వరకు పైరును ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రహారితాన్ని గోకి తింటాయి, తర్వాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరుతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండుసూది వెడల్పు రంధ్రాలు లేదా పొడవాటి చీల్పుల వరుసల క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వ చనిపోయి ఎండిపోతుందండి. కాండం లోపల గుండ్రని సొరంగాలను ఏర్పరుస్తూ ఉంటుంది. ఇవి పూతను మరియు కంకిని ఆశించడం వలన దిగుబడి తగ్గిపోతూ ఉంటుందండి. ఇక కాండం తొలచు పురుగుల నివారణ విషయానికి వస్తే, పొలంలో కలుపు మొక్కలు చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా చూసుకోవాలి. అలాగే పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయడం ద్వారా అంతర పంటలుగా ట్రైకోగ్రామా కెలోనిస్ పరాన్నజీవి గుడ్లని ఎకరాకి 2 నుంచి 3 ట్రైకో కార్డ్స్ ను 2 విడతలుగా, ఒకటేమో 12 మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయడం వలన నివారించవచ్చు. అలాగే ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున ఆకులు సుడులలో వేయడం ద్వారా మనం నివారించుకోవచ్చు. అలాగే మనం గమనించినట్టయితే బొగ్గు కుళ్ళు లేదా కాండం కుళ్ళు తెగులు చాలా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుందండి. ఇది పూత దశ తర్వాత నేలలో తేమ శాతం తగ్గడం వలన లేదా వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం వలన ఈ తెగులు ఎక్కువగా సోకుతూ ఉంటుంది. నేలలోని శిలీంద్రం మొక్కల వేల ద్వారా కాండం పైభాగానికి వ్యాపిస్తూ ఉంటుంది. కాండంపై గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. ఈ తెగులు వలన పంట కోత దశకు రాకముందే కాండం భాగం విరిగి నేలపై పడిపోతూ ఉంటుందండి. దీనికి నివారణకు గాను తెగులు ఎక్కువగా సోకే ప్రాంతంలో పంట వేసే ముందు పచ్చిరొట్టె పైరును సాగు చేసి నేలలో కలియ దున్నాలి. అలాగే ట్రైకోడర్మ శిలీంద్రాన్ని పశువుల ఎరువులతో వృద్ధి చేసి 3 నుంచి 4 సంవత్సరాలు వరుసగా నేలలో కలుపుతూ పోవాలి. ఎకరాకు అదనంగా 30 కిలోల పొటాష్ ను ఎరువుగా వేయాలి. పంట కోసిన తర్వాత తెగులు సోకిన మొక్కల భాగాలను ఏరి కాల్చివేయాలి. పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి.
విన్నారుగా రైతన్నలు, రబీలో మొక్కజొన్న యాజమాన్య పద్ధతుల గురించి, అలాగే వేరుశనగ యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. మహేష్ గారు, ఈ వేరుశనగ పంటలు పండించడానికి ఏ రకమైన నేలలు అనుకూలమైనవి అంటారు? వాటి గురించి కాస్త వివరిస్తారా?
ముందుగా నేలల విషయానికి వస్తే, వేరుశనగకు ఇసుకతో కూడిన గరక నేలలు శ్రేష్టం. చర్క మరియు ఎర్ర గరక నేలలు కూడా అనుకూలమైనవి. ఎక్కువగా బంకమన్ను గల నల్లరేగ నేలల్లో పంట వేయరాదు. ఇక నేల తయారు విషయానికొస్తే, వేసవిలో లోతు దుక్కులు వేయడం వలన పంటలు నష్టపరిచే కీటకాలు, తెగుళ్ల ఉధృతిని తగ్గించవచ్చు. విత్తే ముందు నేలను మెత్తగా దుక్కి చేసి చదునుగా చేయాలి.
మరి మహేష్ గారు, ఈ వేరుశనగలో ఏ రకాలను మనం వాడవచ్చంటారు?
మనం ఈ వేరుశనగ రకాలను ముఖ్యంగా గమనించినట్టయితే, వేమన, కాళహస్తి, కద్రి 5, కద్రి 4 వంటి రకాలు మనకు అనువుగా ఉంటాయండి.
ఇంకా మహేష్ గారు, ఈ వేరుశనగలో విత్తన మోతాదు మరియు విత్తన దూరం గురించి కాస్త మా రైతులకు చెప్తారా?
సరే పల్లవి గారు, మనం విత్తన మోతాదును గమనించినట్లయితే ఎకరాకి 60 నుంచి 70 కిలోలు, విత్తన దూరం అయితే 22 మరియు 10 దూరం ఉండే విధంగా జాగ్రత్త పడాలి.
ఈ విత్తనాన్ని విత్తడానికి ఆధునిక యంత్రం ఏమైనా ఉందంటారా?
ఎందుకు లేదు పల్లవి గారు, ట్రాక్టర్ లో నడిచే ట్రాక్టర్ డ్రిల్ ను మనం ఉపయోగించినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవడమే కాక ఖర్చును కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు.
చాలా మంచి విషయాలను చెప్పారు మహేష్ గారు. మరి ఈ ఎరువులలో ఎలాంటి ఎరువులను వాడాలి, మరియు ఎరువులను ఎంత మోతాదులో వేయాలో కాస్త చెప్తారా?
తప్పకుండా పల్లవి గారు. ముందుగా మా రైతన్నలకు ఒక విజ్ఞప్తి. భూసార పరిరక్షణను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే, నత్రజనిని యూరియా రూపంలో ఎకరాకి 12 కిలోగ్రాములు, భాస్వరాన్ని ఎకరాకి 16 కిలోగ్రాములు, పొటాష్ ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 20 కిలోగ్రాములు, జిప్సమ్ ని 200 కిలోగ్రాములు, జింక్ సల్ఫేట్ ని 20 కిలోగ్రాములు వేయాలి. మరియు ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 నుంచి 5 టన్నుల సేంద్రియ ఎరువులను వేయాలి.
సరే, ఈ వేరుశనగలోని సూక్ష్మ పోషక పదార్థాల లోపాలు మరియు వాటి సవర్ణం గురించి మా రైతులకు కాస్త చెప్తారా?
ముందుగా జింకు లోపం గురించి తెలుసుకుందాం. ఈ జింకు లోపించిన పైరు ఆకులు చిన్నగా మారి గుబురుగా కనిపిస్తాయి. మొక్కలు గిడిసబారిపోతాయి. ఆకుల ఈనల మధ్య భాగం పసుపు రంగుగా మారవచ్చు. ఈ లోపాన్ని సవరించడానికి ఎకరాకు 400 గ్రాముల చొప్పున సింగిల్ ఫాస్ఫేట్ 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మరి ఇనుపదోతు లోపానికి వస్తే, ఈ లోపం ఎక్కువగా నల్లరేగ నేలల్లో అధిక తేమ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది. లేత ఆకులు పసుపచ్చగా తర్వాత తెలుపు రంగుకు మారుతాయి. ఈ లోపాన్ని సవరించడానికి ఎకరాకు 1 కిలో అన్నబేది మరియు 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. నీటి పారుదల కింద సాగు చేసే పంటకు ఎకరానికి 4 కిలోల బొరాక్స్ ను విత్తేటప్పుడు వేయాలి. బోరాన్ అనేది మనకు గింజల అభివృద్ధికి అవసరపడతా ఉంటుంది.
మహేష్ గారు, మరి ఈ వేరుశనగలో కలుపు నివారణ గురించి మా రైతులకు వివరిస్తారా?
పల్లవి గారు, ఈ కలుపు నివారణకు మనం కలుపు మొలకెత్తక ముందే నశింపజేయగల కలుపు నాశనులైన అలక్లోర్ 50% ఎకరాకు 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని 2 నుంచి 3 రోజుల లోపల నేలపై పిచికారీ చేయాలి.
సార్, మరి ఈ వేరుశనగకు నీటి యాజమాన్యం ఏ విధంగా పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు?
వేరుశనగకు 400 నుంచి 450 మిల్లీమీటర్ల నీరు అవసరం అవుతుంది. తేలిక నేలల్లో 8 నుంచి 9 తడులు పెడితే సరిపోతుంది. విత్తే ముందు నేల బాగా తడిసేటట్లు నీరు పెట్టి తగినంత తడి ఉన్నప్పుడు విత్తనం వేయాలి. 2వ తడికి విత్తిన 20 నుంచి 25 రోజులకు ఇవ్వాలి. తర్వాత తడులు నేల రకాన్ని బట్టి ఇవ్వాలి.
సార్, మరి ఈ వేరుశనగ పంటను ఆశించే పురుగుల నుండి, రోగాల నుండి పరిరక్షించే పద్ధతులను గురించి వివరిస్తారా?
వేరుశనగలో ముఖ్యంగా ఆశించే పంట నాశిని పొగాకు లద్దె పురుగు. దీని నుండి మనం పంటను రక్షించడానికి గాను వేసవిలో లోతుగా దున్నాలి. నత్తజనిని ఎక్కువ మోతాదులో వాడరాదు. 4 లింగాకర్షణ బుట్టలను పెట్టి మొగరక్క పురుగులను ఆకర్షించాలి. మరియు ప్రొద్దు తిరుగుడు పంటను ఎరగా పెట్టాలి. విషపు ఎర ఉండలను చిన్నవిగా చేసి సాయంత్రం పొలంలో చల్లాలి. అలాగే నొవల్యూరాన్ 200 ml ముందుకు, అలాగే నొవల్యూరాన్ 200 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిని కలిపి ఎకరం పొలానికి పిచికారీ చేయాలి.
సార్, మనం గమనించినట్లయితే వేరుశనగలో రసం పీల్చే పురుగుల ఉద్రిక్తత కూడా అధికంగా కనిపిస్తుంది. మరి దాన్ని ఎలా నివారించవచ్చు?
వేరుశనగ పంట నాశించే రసం పీల్చే పురుగుల్లో ముఖ్యమైన మనకు తామర పురుగు, పేనబంక, పచ్చదొమ్మ. వాటిని నివారించడానికి గాను తామర పురుగు నివారణకైతే మనకు ఎకరానికి మొనోక్రోటోపాస్ 300 మిల్లీలీటర్లు మరియు వేప నూనె 1 లీటరు, 1 కిలో సబ్బు పొడిని 200 లీటర్ల నీళ్ళలో కలిపి విత్తిన 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలండి. పేనుబంక మరియు పచ్చదోమ నివారణకు డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిని కలిపి ఎకరంలో పంటకు పిచికారీ చేయాలి.
వేరుశనగలు ఆశించే తెగుళ్లలో ముఖ్యంగా తిక్క ఆకుమచ్చ తెగుళ్ళు. వీటి నివారణ గురించి మా రైతులకు కాస్త వివరిస్తారా?
తప్పకుండా అండి. తిక్క ఆకుమచ్చ తెగులు నివారణకు, ఈ తెగులు కనిపించిన వెంటనే ఎకరాకు మ్యాంకోజెబ్ 400 గ్రాముల మరియు కార్బనజిమ్ 200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఒకసారి, తర్వాత 15 రోజులకు మరోసారి పిచికారీ చేయాలి.
విన్నారుగా రైతన్నలు, మన శాస్త్రవేత్త మహేష్ గారు చెప్పిన సూచనలు పాటించి అధిక దిగుబడులను పొందాలని ఆశిస్తూ ఈరోజు మన ఈ చేను కబుల కార్యక్రమాన్ని ముగిస్తూ వచ్చే వారం మరో కొత్త అంశంతో తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. దీనిలోని పాత్రలు చేసిన వారు యాంకర్గా పల్లవి, శాస్త్రవేత్తగా మహేష్ లంకటి.
అమ్మా నేను స్కూల్కి వెళ్ళొస్తానమ్మా.
ఆ వెళ్ళమ్మా, జాగ్రత్త చిన్ని.
పద కవిత ఆలస్యం అవుతుంది, ఈరోజు త్వరగా వెళ్ళి అంగడి తీద్దాం.
సరే అత్తయ్య.
కవిత, బండి నిండుగా ఖర్జూరపు పళ్ళను పెట్టు, ఒక తెల్ల గుడ్డ పట్టుకో, ఇది ఉపయోగపడుతుంది.
ఇది ఎందుకత్తయ్య?
రోజు పరిశీలించి చూస్తే మన బండి పైన ఈగలు వాలడం వల్ల పళ్ళు కొనడానికి ఎవరు దగ్గరికి రావట్లేదు, పైగా ఎండిపోతున్నాయి, దానివల్ల పళ్ళ యొక్క సహజత్వం కోల్పోతాయి.
అవునా అత్తయ్య, పళ్ళను అమ్మడం మొదలు పెట్టి ఇన్ని రోజులు అయినా ఈ విషయం తెలియదు.
సరే తెల్లగుడ్డ ఇటివ్వు, ఈగలు వస్తున్నాయి, పళ్ళపై ఈగలు రాకుండా ఆపుదాం.
కాని దీనివల్ల ఏమి ప్రయోజనం లేదు. లేదు అత్తయ్య, మనం ఇంకా ఏదైనా కొత్త పద్ధతి మొదలు పెట్టాలి, లేకపోతే మన పెట్టుబడికి తగ్గట్టు మనకు ఆదాయం రాదు.
నువ్వు చెప్పింది కూడా నిజమే కవిత, ఇంతకన్నా జాగ్రత్తగా ఎలా చూసుకోగలం? చాలా సంవత్సరాలుగా ఇలానే చేస్తున్నాం కదా, ఏ లోటు రాలేదు, ఇప్పుడేం కొత్త పద్ధతులు చేయగలం?
ఇలా చేయడం వలన చాలా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వస్తాయి కదా, మనకు ఆదాయంతో పాటు అందరి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కదా.
సరే నాకు కూడా చేయాలనే ఉంది కవిత, కొత్త పద్ధతుల గురించి మనకు ఎవరు చెప్తారు?
ఎవరూ చెప్పరు అత్తయ్య, మనమే కిరాణం దుకాణంకి వెళ్లి ఆహార పదార్థాలను ఎలా జాగ్రత్త పరచాలో, ఎలా నిల్వ చేయాలో, ఇంకా ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో అడిగి తెలుసుకుందాం.
మన వ్యాపారంలో లాభాలు వస్తాయంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి? సరే మనం వెళ్లి అడిగి తెలుసుకుందాం.
పిన్ని గారు, మీతో చిన్న పని పడింది, మాకు చిన్న సహాయం చేసి పెడతారా?
చెప్పమ్మా. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు, మీ వ్యాపారం ఎలా సాగుతుంది?
ఈ విషయం గురించి మాట్లాడదామనే వచ్చాను పిన్ని గారు.
చెప్పమ్మా కవిత, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను.
మా వ్యాపారంలో కనీసం తగినంత లాభాలు కూడా రావట్లేదు.
అదేంటి కవిత, మన ఊరి మార్కెట్లో మీ ఖర్జూరపు పళ్ళపై మంచి గిరాకీ ఉంది, మన ఊరంతా మీ పళ్ళను చాలా ఇష్టంగా కొనుక్కుంటారు కదా.
అవును పిన్ని గారు, కానీ ఇప్పుడు అలా జరగట్లేదు, ఈగలు దోమలు వాలి ఆరోగ్యం పాడవుతుందని అందరూ కొనడమే మానేశారు.
దీనికి ఎందుకమ్మా మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు? నేను మీకు ఈ విషయంలో సహాయం చేస్తాను. ఏమీ లేదమ్మా కవిత, మీరు పళ్ళను బండిపై గాలికి అలాగే అమ్ముతున్నారనుకుంటా. ఇలా కాకుండా ఆ ఖర్జూరపు పళ్ళను పాలిథీన్ సంచులలో ఉంచి అమ్మండి. ఇలా చేసే ఖర్జూరపు పళ్ళపై ఈగలు దోమలు వాలవు, అలాగే గాలికి ఎండిపోవు, మరియు ప్రజల ఆరోగ్యాలు కూడా చెడిపోవు, వీటితో పాటు మీ లాభాలు కూడా పెరుగుతాయి.
సరే పిన్ని గారు, మీరు చెప్పారు కదా, తప్పకుండా చేస్తాం.
వచ్చావా కవిత, ఆ కిరాణం కొట్టు సరళ గారు ఏం చెప్పారు?
చెప్పారు పిన్ని గారు, మంచి పద్ధతే చెప్పారు. ఇలా చేస్తే మన వ్యాపారంలో వృద్ధి కూడా పెరుగుతుంది, మళ్ళీ మనకి మార్కెట్ లో మంచి పేరు కూడా వస్తుంది.
అయితే కిరాణం కొట్టు సరళ గారు మన సమస్యకు సహాయం చేశారన్నమాట.
అవును అత్తయ్య, వాళ్ళ కిరాణంలో ఆహార పదార్థాలను పాలిథీన్ సంచుల్లో ఉంచి కొనుగోలు చేస్తారంట. ఇలా చేయడం వలన ఆహార పదార్థాలపై ఈగలు దోమలు దుమ్ము ధూళి పడకుండా ఉంటాయి, పైగా అవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయంట. మనల్ని కూడా ఖర్జూరపు పళ్ళను పాలిథీన్ సంచుల్లో నిల్వ చేసి అమ్మమని చెప్పారు. మనం కూడా సర్లపిన్ని గారు చెప్పినట్లు పాలిథీన్ సంచుల్లో ఉంచి కొనుగోలు చేద్దాం అత్తయ్య. అత్తయ్య, సరళపిన్ని గారు చెప్పినట్లు చేసినందుకు మన వ్యాపారం సాఫీగా సాగుతుంది కదా, అంతేగాక మార్కెట్లో మన పేరు మళ్ళీ తిరిగి మనకు లభించింది.
అవునమ్మా కవిత, ఆ కిరాణం కొట్టు సరళ గారు మనకు చాలా మేలు చేశారు, మన వ్యాపారంలో మార్పులొచ్చాయి, వెనుకటి రోజుల్లాగే వ్యాపారంలో లాభాలొస్తున్నాయి.
హలో రోజా, చెప్పు ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత ఈ అక్క గుర్తొచ్చింది కదా నీకు, ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉన్నారు?
అందరూ బాగున్నారే, ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? చిన్ని ఎలా ఉందక్క?
నేను కూడా బాగున్నాను రోజా, చిన్ని కూడా బాగానే ఉంది, ఇంకా స్కూల్ నుండి రాలేదు చిన్ని, చిన్ని కోసమే ఎదురు చూస్తున్నాం నేను అత్తయ్య.
అక్క చిన్ని కూడా చెప్పు, రేపు తనతో ఆడుకోవడానికి వాళ్ళ పిన్ని అక్కడికి వస్తుందని.
అవునా రోజా, నువ్వు అంటున్నది నిజమేనా? నువ్వు రేపు ఇక్కడికి వస్తున్నావా?
అవునక్క, నిన్ను చిన్నిని చూసి చాలా రోజులైంది కదా, అదీ కాక మాకు పరీక్షలు అయిపోయాయి, సెలవులు ఇచ్చారు.
సరే రోజా, నీ రాక కోసం నేను చిన్ని ఎదురు చూస్తూ ఉంటాం.
వచ్చేసావా, నా కోసం ఏం తెచ్చావు?
వచ్చేసావా రోజా, ప్రయాణం ఎలా జరిగింది?
బాగానే జరిగిందక్క, బావగారు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్లారు? వ్యాపారం ఎలా జరుగుతుంది?
మార్కెట్లో మన ఖర్జూరపు పళ్ళకు రాబడి తగ్గిపోయింది, బండిపై తెరిచి ఉంచి అమ్మడం వలన వాటిపై ఈగలు దోమలు దుమ్ము ధూళి వాలడం వలన ప్రజలెవరూ వీటిని కొనుగోలు చేయడం లేదు, పైగా తెరిచి ఉంచడం వలన పళ్ళు త్వరగా పాడవుతున్నాయి. పిన్ని గారు చెప్పడం వలన ఖర్జూరపు పళ్ళను పాలతీన్ సంచుల్లో ఉంచి అమ్మడం వలన చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి.
అదేంటక్క, మీరు ఇన్ని రోజులు మార్కెట్ లో బండిపై పళ్ళను గాలికి తెరిచి ఉంచి అమ్ముతున్నారా? ఇలా చేయడం వల్ల మనం చాలా నష్టపోతాం కదా అక్క. పళ్ళపై ఈగలు దోమలు వాలుతాయి, దుమ్ము ధూళి పడి పళ్ళు త్వరగా పాడవుతాయి. ఇలా చేయడం వల్ల మన వ్యాపారంలో నష్టాలు వస్తాయి.
చాలా నష్టాలు వచ్చాయి. అందుకే ఆ కిరాణం కొట్టు పిన్ని గారిని అడిగితే పాలతీన్ సంచుల గురించి చెప్పారు. అప్పటి నుండి మేము కూడా పళ్ళను పాలతీన్ సంచుల్లో పెట్టి అమ్మడం మొదలు పెట్టాము. కొద్దిగా నష్టాలు తక్కువయ్యాయి.
చాలా మంచి పని చేశారు.
ఇదంతా మీ అక్క వలనే. నేను వద్దు అన్నా నన్ను ఒప్పించి మరీ చేయించింది. దీని వలన మంచి లాభాలు కూడా వస్తున్నాయి.
ప్యాకింగ్ చేస్తున్నారు కానీ దీని వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటాం. ఎందుకంటే అశ్రద్ధతో ప్యాకింగ్ చేయడం వల్ల కొన్ని రోజులకు అందులో ఉన్న ఆహారం పాడైపోతుంది. దీని వల్ల వినియోగదారులు నష్టపోతారు. దానికంటే వాళ్ళు చూడకుండా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయి.
అమ్మో, ఇన్ని సమస్యలు వస్తాయి. నేను మర్చిపోకుండా చాలా జాగ్రత్త తీసుకుంటాను.
ప్యాకేజింగ్ ఆహార పదార్థాలను సురక్షితంగా రవాణా చేయడానికి, నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది.
అవును రోజా, నువ్వు చెప్పేది నిజమే. ప్యాకేజింగ్ చేసి ఆహార పదార్థాలను సులభంగా రవాణా చేయొచ్చు.
అంతేకాదక్క, ప్యాకేజింగ్ ఆహార పదార్థాలను వాతావరణంలోని గాలి నుండి, తేమ నుండి కాపాడి లోపలి ఆహార పదార్థాలను భద్రంగా సూక్ష్మజీవుల లోపలికి పోకుండా అడ్డుకుంటుంది. అందుకే అక్క భౌతికంగా సంరక్షిస్తుంది అని అంటారు.
అయితే మనం కూడా ఈ ఖర్జూరపు పళ్ళను సరైన విధంగా ప్యాకింగ్ చేసి దూర ప్రాంతాల వరకు ఖర్జూరపు పళ్ళు అందుబాటులో లేని వాళ్లకు రవాణా చేయొచ్చు కదా.
మనం కూడా ఖర్జూర పళ్ళను సరైన పద్ధతిలో ప్యాకింగ్ చేసి దూర ప్రాంతాలకు రవాణా చేయవచ్చు. ప్యాకింగ్ చేయడంలో కూడా చాలా రకాలుంటాయక్క.
పద్ధతులా? అవేంటి రోజా? నాకైతే పాలతీన్ సంచుల్లో ఉంచడమే బాగా తెలుసు.
ప్యాకేజింగ్ కూడా మూడు రకాలుగా చేస్తారక్క. ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ ప్యాకేజింగ్ అని చేస్తారక్క. ప్రాథమిక ప్యాకేజింగ్ లో ఆహార పదార్థాలను పూర్తిగా భద్రపరుస్తారు. తరువాత ద్వితీయ ప్యాకేజింగ్ లో ప్రాథమిక ప్యాకేజ్ కి సమూహంగా గుంపుగా పట్టుకునేది ద్వితీయ ప్యాకేజింగ్ బాహ్యంగా మనకు కనిపించేలా ఉంటుంది.
అవును రోజా, నువ్వు చెప్పింది నిజమే. ఇన్ని రోజులు ఖర్జూరపు పళ్ళను ప్యాకింగ్ చేయకుండా మార్కెట్లలో వాతావరణంలోని గాలికి, తేమకి, బండిపై ఉంచి అమ్మి చాలా పెద్ద తప్పు చేశాము. ప్యాకేజింగ్ ఎలా చేయాలో, ఎందుకు చేయాలో కూడా తెలిసింది కదా. ఇక నుండి ప్యాకేజింగ్ చేసిన ఖర్జూరపు పళ్ళను మార్కెట్లోకి తీసుకెళ్తాం.
అవునక్క, ప్యాకేజింగ్ చేసి అమ్మడం వల్ల చాలా లాభాలున్నాయి. ఆహార పదార్థాలకు దుమ్ము ధూళి సూక్ష్మజీవులు దూరంగా ఉంటాయి. పైగా వాతావరణంలోని తేమ గాలి నుండి ప్యాకేజింగ్ ఆహార పదార్థాలను రక్షిస్తుంది. అదేవిధంగా ఎక్కువ పరిమాణం గల ఆహార పదార్థాలను ప్యాకేజింగ్ చేసి సులభంగా దూర ప్రాంతాలకు రవాణా చేయవచ్చు. దీనితో ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి, మనకు వ్యాపారంలో అనుకున్నంత లాభాలు కూడా వస్తాయి. అక్క, ఇప్పుడు మనం తెలుసుకున్నది విన్నది మనతోనే ఉంచుకోకుండా అందరికీ తెలియజేద్దాం.
సరే అమ్మా.
అమ్మా, నా పరీక్ష ఫలితాలు వచ్చాయమ్మా.
అవునా, పాస్ అయ్యావా తల్లి?
పాస్ ఏంటమ్మా, పాస్ కన్నా చాలా మంచి మార్కులు తెచ్చుకున్నాను.
ఉండు, నోరు తీపి చేస్తా.
ఏంటి విజయక్క, ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు.
ఏం లేదు సావిత్రక్క, ఈ రోజు మా కూతురికి పరీక్షలో మంచి ఫలితాలు వచ్చాయి.
అవునా, చాలా మంచి విషయం చెప్పారు విజయక్క. అయితే మీ కూతురికి ఏమిస్తున్నారు మరి?
చెప్పు తల్లి, నీకేం కావాలో చెప్పు.
సరే అమ్మా, నాకేం కావాలో చెప్తాను. కానీ చెప్పిన తర్వాత మాత్రం వద్దు, నేను ఒప్పుకున్నాను మాత్రం చెప్పకూడదు.
అయ్యో తల్లి, నీకేం కావాలో అది ఇస్తామమ్మా. ఏం కావాలో అడుగు తల్లి.
అమ్మా, నాకు ఇంకా పై చదువులు చదువుకోవాలనుందమ్మా.
కానీ మన దగ్గర పై చదువులు చదవడానికి బడులు లేవు కదా తల్లి.
పట్నంలో ఉంటాయి కదమ్మా, అక్కడికి వెళ్ళి చదువుకుంటాను.
అమ్మా, పట్నమా? నిన్ను అంత దూరం పంపించాలంటే మాకు కొంచెం భయంగా ఉంటుంది కదా తల్లి. పైగా నిన్ను ఒక్కదాన్ని పంపించాలంటే మీ నాన్నగారు కూడా ఒప్పుకోరమ్మా.
అమ్మా, నాకేం భయం లేదు, నాతో నా స్నేహితులు కూడా ఉంటారు కదమ్మా.
చదివిన వరకు చాలు కదా.
లేదమ్మా, ఇంకా బాగా చదవాలి, మంచి ఉద్యోగం సంపాదించి నిన్ను నాన్నను చాలా బాగా చూసుకోవాలి.
నా తల్లి, నా తల్లి, ఇంత చక్కటి మాట చెప్పావు తల్లి. ఉండు, నేను ఒక్కసారి నాన్నగారిని కూడా అడిగి చెప్తాను తల్లి.
సరే అమ్మా.
చరిత్ర చదువు విషయం ఏమైందక్క?
మా ఆయననేమో దుబాయ్లో ఉంటాడు కదా, రాత్రి దాని గురించే మాట్లాడానక్క. చివరికి ఎలాగలాగో ఆయనను ఒప్పించానక్క.
సరే మరి, ఎప్పుడు ప్రయాణం అవుతున్నారు?
ఈరోజు సాయంత్రం రైలు ఉంది పిన్ని, దానికి వెళ్ళాలి.
అమ్మా చరిత, నీకు కావలసిన సమానంత సర్ది పెట్టుకో, మనం త్వరగా భోజనాలు చేసి బయలుదేరదాము.
అమ్మా, మనం పట్నం వచ్చేసాం, కళాశాలకు వెళ్ళి ముందుగా మనం ప్రవేశం తీసుకుందాం.
సరే తల్లి, వెళ్దాం పదా.
అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కళాశాల ప్రవేశం దొరుకుతుందో లేదో అని కంగారు పడ్డాను, కానీ చివరికి దొరికింది.
ఇక నేను బయలుదేరుతాను, సాయంత్రం రైలుకి ఇంటికి వెళ్లిపోతానమ్మా.
అదేంటమ్మా, ఒక రెండు రోజులు నాతో ఉండొచ్చు కదా.
నీకు తెలుసు కదమ్మా, నాన్నగారు కూడా ఇక్కడ లేరని. ఇంకా పొలం పనులు ఎవరు చూసుకుంటారు చెప్పు, అందుకే నేను త్వరగా బయలుదేరాలమ్మా.
సరే అమ్మా, జాగ్రత్త వెళ్ళు, ఇంటికి చేరాక ఫోన్ చేసి చెప్పు.
సరే చిట్టి తల్లి, నేను ఇక వెళ్ళొస్తాను.
సరే అమ్మా. హలో అమ్మా, నేను చరితను, బాగున్నావా?
అమ్మా చరిత, నువ్వా? బాగున్నావా తల్లి, ఎలా ఉన్నావు?
నేను బాగున్నానమ్మా. నేను ఒక విషయం చెప్పాలమ్మా.
ఏంటి తల్లి, చెప్పు తల్లి.
ఈరోజు మా కళాశాలలో రక్తదాన శిబిరం జరిగింది. అందులో రక్తదానం చేయడం వల్ల ఎదుటి వారికి ఎలా కాపాడవచ్చో తెలిపారు. నాకు చాలా బాగా నచ్చిందమ్మా. నేను కూడా నా రక్తాన్ని కొంత రక్తదానం చేశాను.
నీకేం కాదా?
ఏం కాదమ్మా, అంతా మంచి జరుగుతుంది.
సరే తల్లి, నీ ఆరోగ్యం జాగ్రత్త.
సరే అమ్మా, ఇక ఉంటాను, జాగ్రత్త.
విజయక్క, కూతురు పట్నం వెళ్లి చదువుతుంది కదా, ఎలా చదువుతుంది? బాగానే ఉందా?
బాగుందక్క, బాగానే చదువుతుంది. నిన్న రాత్రే నాకు తను ఫోన్ చేసింది. వాళ్ళ కళాశాలలో ఏదో రక్తదాన శిబిరం పెడితే తను రక్తం దానం చేసిందంటక్క.
అదేంటి విజయక్క, అట్లా మనం రక్తదానం ఇంకొకరికి చేస్తే మన ఒంట్లో శక్తి పోదా అక్క?
ఏందో అక్క, అట్లా ఇవ్వచ్చట మా కూతురు ఇచ్చింది మరి.
అట్లా అంటారు గాని నువ్వెప్పుడైనా నేనెప్పుడైనా ఇచ్చానా అక్క? అంతెందుకు, మన ఊళ్ళో వారు ఒక్కరైనా ఇచ్చారా అక్క? మీ కూతురికి చెప్పక్క ఇంకొకసారి రక్తం ఇవ్వద్దని.
సరే సావిత్రక్క. హలో, హలో, నేను చరిత వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. ఒకసారి మా పాపకి ఫోన్ ఇస్తారా అండి?
అమ్మా, నేనే మాట్లాడేది, చెప్పమ్మా, బాగున్నావా?
బాగున్నాను తల్లి. సరే, నువ్వు ఇంకొకసారి ఇంకా రక్తదానం చెయ్యక తల్లి.
అదేంటమ్మా అలా అంటున్నావు, ఏం జరిగింది?
మన ఊళ్ళో ఇంతవరకు ఎవ్వరు ఇవ్వలేదంటమ్మా. నిన్ననే నాకు సావిత్రి పిన్ని గారు చెప్పారు, అలా ఇవ్వకూడదని చెప్పమందమ్మా.
అవన్నీ మూఢనమ్మకాలమ్మా, ఏం జరగదు.
కాదమ్మా, నేను నీ కోరిక కోసం నిన్ను చదివిస్తున్నాను. మరి ఇప్పుడు నువ్వు నా కోరిక కోసం ఇంకొకసారి రక్తదానం చెయ్యక తల్లి. ఇక నేను ఉంటాను, పొలం పనులకు వెళ్ళాలి.
సరే అమ్మా, ఉంటాను.
విజయక్క, తొందరగా బయటకి రా, మా కొడుకుని ఎద్దు పొడిచింది. పొలం దగ్గర నుండి తీసుకొస్తున్నారక్క, పట్నం ఆసుపత్రికి తీసుకుపోవాలి కదా, త్వరగా రా విజయక్క.
ఇక్కడ ఆ బాబుకు సంబంధించిన వారెవరు?
మేమే డాక్టర్ అమ్మా. ఎలా ఉన్నాడు? ఏం కాలేదు కదా.
రక్తం ఎక్కించాలి త్వరగా, లేకపోతే ఆ బాబుని కాపాడడం చాలా కష్టం.
రక్తమా? ఎలా, మాకు అర్థం కాలేదు.
ఒకరి రక్తం మరొకరు వారు ప్రమాదంలో ఉన్నప్పుడు ఎక్కించడం వలన వారిని మనం ప్రాణాలతో కాపాడవచ్చు. రక్తం ఇచ్చేవారు ఒకరు వచ్చారట, మేము ముందు అతనిని పరీక్షించి మీ బాబుకు ఎక్కిస్తాము, ఆ తర్వాత మీకు చెప్తాము.
డాక్టర్ అమ్మా, డాక్టర్ అమ్మా, నాకు ఒక సందేహం ఉంది.
సందేహమా? చెప్పండి, ఏంటి మీ సందేహం?
నా కూతురు పట్నంలో చదువుతుందండి. ఈ మధ్య నా కూతురు రక్తం దానం చేసింది. నాకు చెప్పడానికి చూసినా నేను వినకుండా నా కూతురుపై కొప్పడ్డానమ్మా.
మీ కూతురు చేసింది చాలా మంచి పని, ఒకరి ప్రాణాలను వారి జీవితాన్ని కాపాడింది. మీ కూతురిని కోపడకుండా ఉండాల్సింది.
క్షమించండి డాక్టర్ అమ్మా, మాకేం తెలుసు తల్లి, మేమేమో పల్లెటూరులో ఉంటాము, ఈ రక్తదానాలు మాకేం తెలుసు, మీరు కొంచెం వివరంగా చెప్పండి.
మన రక్తము 4 గ్రూపులుగా ఉంటుంది, అది ఏ బి ఓ ఏబి. దీనిలో ఇంకా పాజిటివ్ మరియు నెగిటివ్ గా ఉంటుంది.
అంటే డాక్టర్ అమ్మా, అందరికి రక్తం ఒకేలా ఉండదన్నమాట. అయితే ఎవరైనా అందరికి ఇవ్వచ్చా?
అందరూ ఎవరు అయినా ఇవ్వచ్చు. దానిని జాగ్రత్తగా కాపాడి ఆపదలో ఉన్న వారికి ఇచ్చి వారి ప్రాణాలను కాపాడుతుంది. దీంట్లో ఓ గ్రూపుకు చెందిన వారు విశ్వదాతలు అంటారు. వీరు ఎవరికైనా రక్తాన్ని ఇవ్వచ్చు, ఎవరైనా వీరి రక్తాన్ని తమ శరీరంలోనికి తీసుకోవచ్చు. అలాగే ఏబి వాళ్ళను విశ్వగ్రహీతలు అంటారు.
అవునా డాక్టర్ అమ్మా, మాకైతే ఇన్ని సంగతులు తెలియనే తెలియదమ్మా. మరి మన రక్తం ఇస్తే వాళ్ళకి ఏం కాదా అమ్మా? వాళ్ళ ఆరోగ్యం ఏమన్నా అవుతుందా అమ్మా?
మన ఆరోగ్యంకు ఎలాంటి హాని జరగదు, మన శరీరంలో కొత్త రక్తం తయారవుతుంది.
ఇంత మంచి పని చేసిన నా కూతుర్ని మెచ్చుకోకుండా బాధ పెట్టాను. నాకు తెలియజేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు డాక్టర్ అమ్మా.
మీరు కూడా రక్తదానం చేయండి, మీ కూతురు రక్తదానం చేసినందుకు గర్వించండి.
సరే డాక్టర్ అమ్మా, మీకు చాలా ధన్యవాదాలు. అమ్మా చరిత, నన్ను క్షమించు తల్లి, నువ్వు రక్తదానం చేసావని కోప్పడ్డాను కదా. ఇలాంటి మంచి పని చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది తల్లి.
అదేంటమ్మా మీరు నాకు క్షమాపణ చెప్తున్నారు? అలాంటిది ఎప్పుడు చెప్పకండి. మీరు ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది.
సరే చిట్టి తల్లి, ఇక జాగ్రత్తగా ఉండు.
సరే అమ్మా, రక్తదానం చేయండి, ఒకరి జీవితాన్ని కాపాడండి.